ఇప్పుడు మీకోసం అజయ్ వెన్నలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 10, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికి నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సరే, ఆదాయం, వ్యయం, సంపాదన, అప్పులు, ఖర్చులు, గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్సులు, ప్రపంచమంతా ఈ మధ్య దీని చుట్టూ తిరుగుతోంది. అర్థమవుతుందా మీకు? ఈ మధ్య ఏంటి, సంపాదన అంటూ ఉంటే ట్యాక్స్ కట్టాలి, సంపాదన అంటూ ఉంటే ఖర్చులు ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలని, ఎంత సంపాదన వచ్చినా అది ఖర్చులకే సరిపోతుంది, రైట్? కానీ మనకు వచ్చేది ఇంత అయితే మనం ఇవ్వాల్సింది ఇంత ఉంటుంది అనుకోండి. అంటే ఈ ఇంత అనేది మీకు ఇప్పుడు కనపడదు కాబట్టి నేను వినపడేలా చెప్తాను. ఆవగింజ అంతేమో సంపాదన వచ్చి, బాదం పప్పు అంతేమో ఖర్చు ఉందనుకోండి, పరిస్థితి ఏంటి? ఈ ఖర్చు విషయం పక్కన పెట్టండి. అసలు ట్యాక్సులు, అస్సలు ఇవేవి కుదరవు. ఇన్ని ట్యాక్సులు అంటే పాపం మా జనాలు ఏమైపోవాలి అని మోదీ గారు చక్కగా తన చల్లని చూపులో అన్ని ట్యాక్సులు వద్దు, ఒకే ఒక ట్యాక్స్ పెడదాము అని చెప్పారు. మామూలుగా అయితే దెబ్బలు కొడుతూ ఉన్నారనుకోండి, పిల్లిని కానీ దేన్నన్నా కర్రతో కొడుతూ ఉంటే ఒక దెబ్బగాతో ఒక దెబ్బ తప్పించుకోవడానికి అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒకటేసారి పెద్ద బండరాయి పడేశారనుకోండి, ఇంకా తప్పించుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది? చచ్చి ఊరుకుంటుంది. ఇది కూడా అలాంటిదే. అదో చిన్న ట్యాక్సు, ఇదో చిన్న ట్యాక్సు అని పెడితే ఇది నాకు అప్లికేబుల్ అవ్వదు, నాకు ఇంత బిజినెస్ లేదు, నేను ఇంత ఏమీ అసలు సంపాదించట్లేదు అని ఏదో ఒక లూప్ హోల్స్ వెతుక్కుంటారని చెప్పి డైరెక్ట్గా జిఎస్టీ అనేటటువంటి ఒక గుదిబండను తీసుకొచ్చి పడేశారు. ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటారు? ఛాన్సే లేదు. ఒకవేళ కర్మగాలి మీద తప్పించుకోవడానికి ఏదన్నా లూప్ హోల్స్ వెతికినా కూడా, మీరు ఎవరికైతే బిల్లింగ్ చేస్తున్నారో అవతల వాళ్ళు రివర్సల్ వేశారనుకోండి, అది మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫలానా వాళ్ళు మీకు ట్యాక్స్ కడితే మీ కట్టద్దు అని మీరు చెప్పారట, మీరు జిఎస్టీ తీసుకోలేదుట, ఎందుకు అలాగా అని చెప్పి సెకండ్ మంతే వస్తుంది. మరి దీనివల్ల బతికేది ఎవరు? జనాలు ఏటు అయిపోయింది, ఇంకా ఛాన్సే లేదు. చార్టర్డ్ అకౌంటెంట్స్ చదివిన వాళ్ళు, ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, ఇక ముందు సీఏ చదవాలనుకుంటున్న వాళ్ళకి బంగారు భవిష్యత్తు. నెలకి 4 రిటర్న్లు, ఒకటి సర్వీసు, ఒకటి సేల్స్, మళ్ళీ ఒకటి ప్రతి ఇన్వాయిస్కి రైజ్ చేస్తూ ఉండాలి. ఈ అసలు ఆ తలకాయ నొప్పి మామూలుగా లేదు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 6 నెలలు అయినా కూడా ఇంకా ఎవ్వరికి జిఎస్టీ మీద ఒక కరెక్ట్ అయిన అవగాహన అయితే రాలేదు. జూలై 1 నుంచి అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని చెప్పి పార్లమెంట్లో దానికి పెద్ద మనిషికి స్వాగతం చెప్పినట్టు స్వాగతం చెప్పి తీసుకొచ్చి ఇంత చేసి ఏం చేశారు? ఆ తర్వాత కూడా ఎలాగంటే ఏదో పార్టీ మైండెడ్గా అనమాట, అంటే బీజేపీ ప్రోన్ పార్టీస్ ఏమన్నా ఉంటే అవేమో, అంటే ప్రో పార్టీస్ ఉంటే అసలు జిఎస్టీ అంత మంచిది, ఇంత మంచిది, అసలు అసలు మామూలుగా లేదు, ఇది ఇది ప్రజల్ని రక్షించడానికే వచ్చిందన్న టైప్లో వాళ్ళు, దేని మీద ట్యాక్స్ లేదు, అసలు ఇది చాలా నెగ్లిజిబుల్, ఇది అసలు వేస్ట్, ఇది అసలు దీనికి అది ట్యాక్సే లేదు అనుకుంటూ ప్రతిదీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా సరే ప్యాక్డ్ ఐటమ్స్ మాత్రమే జిఎస్టీలో ఉంటాయి, అది ఇదని చెప్పి ఇంత పెద్ద పీడిఎఫ్ ఫైల్ ప్రతి వాట్సాప్లోనూ గ్రూపుల్లో తెగ షేర్ అయిపోయింది. తీరా చూస్తే ఏముంది, వాళ్ళు అక్కడ చూపించింది వేరు, ఇక్కడ వస్తున్నది వేరు. ప్యాక్డ్ ఐటమ్స్ అంటే ఇప్పుడు మంచినూనె ఉంటుంది, జల్సాలో పవన్ కళ్యాణ్ పోసినట్టు దోసిట్లో పాలు పోసి తీసుకెళ్లే టైప్ కాదు కదా మంచినీళ్ళు, ప్యాక్డే ఉండాలి. సో వాటికి జిఎస్టీ పడుతుంది. ప్రతి వస్తువుకి జిఎస్టీ ఉన్నప్పుడు దాంట్లో మళ్ళీ రేంజ్లు 5, 18 ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అసలు దీంట్లో మళ్ళీ స్టేట్ కింద సెంట్రల్ కింద అని చెప్పి ఎంత ఉన్నా సరే దాన్ని మళ్ళీ సగం చేస్తున్నారు. ఈ సగం చేయడంలో స్టేట్కి ఇప్పుడే ఇవ్వరట. ఒకవేళ స్టేట్ జిఎస్టీ ఒకవేళ వాళ్ళు తీసుకున్నా కూడా ఆ జిఎస్టీ ఇప్పుడు స్టేట్కి బడ్జెట్కి ఇవ్వరు. ఎప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్ బడ్జెట్ ప్రొజెక్షన్ పెడుతుంది కదా స్టేట్, మేము ఇన్ని రోడ్లు వేసాము, ఇంత ఇది చేసాము, ఇన్ని ఫ్లైఓవర్లు కట్టాము, వీటంతటికి డబ్బు అయింది కాబట్టి ప్రజా సంక్షేమం కోసం మాకు ఇంకా డబ్బులు కావాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుక్కుంటే అప్పుడెప్పుడు అది వరకు ఒకసారి మనం ఈ ఏడాది అంతా జిఎస్టీ మనం మీరు కట్టారు కదా, మీ రాష్ట్రం వాళ్ళు కట్టారు కదా, ఈ జిఎస్టీని అమలు పరిచింది మేము కాబట్టి ఇందులో మీకు కొంచెం తీసుకుని ఇదిగో సగం జిఎస్టీ మీకు ఇస్తున్నాము అని చెప్పి ఆ జిఎస్టీ అమౌంట్ ఆ బడ్జెట్లో అప్పుడు వాళ్ళు ఇచ్చారు. ఇదండి ప్రక్రియ. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఎందుకు వచ్చింది, ఆల్రెడీ చెప్పావు కదా వెన్నెలా అంటారా, మరి కొత్తగా మరి చల్లని ప్రభువులు దయగల వారు రీసెంట్గా జిఎస్టీ మీద మళ్ళీ కొంచెం తగ్గించారు కదా, ఎందుకంటే ఇప్పుడు గుజరాత్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఆ ఎలక్షన్స్లో జనాలు తిట్టుకోకుండా ఉండాలంటే కొద్దిగా జిఎస్టీలో ఏదో అలా ఒక అంటే త్రివిక్రమ్ డైలాగ్ ఒకటి చూడండి, దేవుడు చాలా తెలివైనవాడు, ఒక్క మొట్టికాయ వేసి 7 చేతిలో చాక్లెట్ పెడతాడని అలా తయారైందనమాట. సో ఇప్పుడు ఏంటంటే గుజరాత్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరు ఓట్లు వేస్తారో వెయ్యరు, ఆబ్వియస్లీ మోదీకి ఓటు వేయకుండా ఉండే ప్రసక్తే లేదండి, కాబట్టి వేస్తారు కానీ ఆ మెజారిటీ వస్తుందో రాదో, ఎందుకైనా మంచిది అసలు కన్నుబోయే కాటికెందుకు, అదేదో డైరెక్ట్గా మనం కనుక ఒకవేళ ఈ చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమైనా చేసేస్తే, ఒక్కవేళ ఏదన్నా చిన్న నెగిటివ్ ఫీలింగ్ ఉన్నా కూడా అబ్బా అయిపోయింది ఇంకేముంది అక్కడ నుంచి ఇంత తగ్గించేశాడు జిఎస్టీ అని చెప్పి మళ్ళీ మామూలుగా మన కార్యక్రమం మనం ఓట్లు ఎవరికి వేయాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళకి వేసుకోవచ్చు. ఇక మరి దేని మీద ఈ జిఎస్టీలు తగ్గినయ్యానంటే అవి అసలు నిజంగా ఒక బీపీఎల్లో ఉన్నవాళ్ళు కానీ అంటే బిలో పవర్టీ లైన్లో ఉన్నవాళ్ళు కానీ, లేదు కొంచెం దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఎవరికి పెద్దంత ఉపయోగపడుతున్నది అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకో కూడా నేను చెప్తాను, ఇది అక్టోబర్ 7 మొన్న తీసుకున్న నిర్ణయంలో జిఎస్టీ కౌన్సిల్ అరుణ్ జైట్లీ వీళ్ళందరూ ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు కదా, దాంట్లో మేజర్ కట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక అంటే కొంచెం విరివిగా వాడే ఐటమ్స్ అని వాళ్ళు అనుకుంటున్న దాని మీద జిఎస్టీ కొంచెం తగ్గించారు. అదే రోజు నాకు వాట్సాప్ గ్రూప్లో ఒక వీడియో వచ్చింది, నాకు ఎంత నచ్చిందంటే పడి నవ్వుకున్నాను. అదేంటో తెలుసా, ఏదో సినిమాలో నాకు తెలిసి గోల్మాల్లోనో దేంట్లోనో అక్షయ్ కుమార్ ఏం చేస్తాడంటే డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు అనమాట, అక్రాస్ ది టేబుల్ అవతల గోవిందనో ఎవరో కూర్చుంటారు, గోల్మాల్ కాదు అది ఏదో సినిమా నాకు పేరు తెలీదు, అయితే ఏంటంటే మామూలుగా ఏదో మోసాలు అవి చేస్తారు మొత్తానికి ఆ పార్ట్నర్ వివాదాలు ఉంటాయి కదా. సో దాంట్లో నాకు తెలిసి ఇది ఖచ్చితంగా హిందీ విక్రమార్కుడు అయి ఉండాలి, ఎస్ కరెక్ట్, ఎందుకంటే రవితేజ కూడాను బ్రహ్మానందంతో పంచుకుంటూ ఉంటాడు కదా, ఇదిగో ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నాకు అని చెప్పి. అలాగా అక్షయ్ కుమార్ ఏం చేస్తాడంటే వచ్చింది సమానం నీకు నాకు, ఇందులో మాత్రం నిజాయితీగా ఉండాలి, ఇదిగో నీకొకటి ఇదిగో నాకు ఒకటి, ఇదిగో నీకు 2 ఇదిగో నాకు 2 అని ఆ 2 అంటున్నప్పుడు అవతల వాడికి ఒకటే కట్టేస్తాడు, ఇక్కడ 2 అంటున్నప్పుడు మరి 2 అన్న అంకె ఉంది కాబట్టి ఇక్కడ 2 కట్టలు వేసుకుంటాడు తన దాంట్లో, మళ్ళీ అటు 3 అని చెప్పి ఇంకో కట్ట పెడతాడు, ఇటేమో 3 కట్టలు ఇక్కడ పెట్టుకుంటాడు, సో మొత్తానికి ఎంత అయింది, ఇక్కడ 6 అయింది అక్కడ 3 అయింది. అంతా అయిపోయాక ఇదిగో చూసుకో నీకు ఏదైనా డౌట్లు ఉంటే ఇదిగో క్యాల్కులేటర్ ఇక్కడే ఉంది ఒకసారి మళ్ళీ క్యాల్కులేట్ చేసుకో. సో అలా మొత్తం అంతా ఇక్కడ చూసుకుంటానేమో క్యాల్కులేటర్తో మొత్తం నువ్వు కావాలంటే చూసుకోండి, అర్రే అబ్బా నీకు అసలు ఆ ఛాన్సే కరెంట్, నువ్వు చాలా మంచివాడివి, అసలు నీ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది, అసలు ప్రాబ్లమే లేదు తీసుకోని అన్న అని చెప్తాను అని అరుణ్ జైట్లీ ఎక్స్ప్లెయినింగ్ జిఎస్టీ అని చెప్పి ఒక చిన్న కామెంట్ పెట్టి ఈ వీడియో పంపించారు. తెలుగులో కూడా అంతే కదా, ముందేమో ఫస్ట్ అన్నీ తీసుకొచ్చి ఇదిగో మొత్తం ఇవాళ కలెక్షన్ 60,000 అని రవితేజ అక్కడ పెట్టి 30,000 నీకు 30,000 నాకు నువ్వు సగం అని అంటాడు ఫస్ట్ అన్న తర్వాత, ఓకే అంటాడు అని తర్వాత నేను సగం గుండు కొడితే మిగతా సగం నువ్వు కొట్టావు, అబ్బా మొత్తం తీసుకుందామనే అని చెప్పి మళ్ళీ ఆ 30,000 ఇంకో 15 తీసుకుంటాడు, ఇలాగే ఉంటుందన్నమాట. అయితే జిఎస్టీ పరంగా చూసుకుంటే అబ్బో అసలు ఇంకేముంది మనకి ఏమొస్తుంది ఏం రాదు అన్నది పక్కన పెట్టడానికి మళ్ళీ ఒక సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ని కొనుక్కోవాలి, టాలీలో అదేదో విచిత్రమైన సాఫ్ట్వేర్ ఉంది నేను చూశాను, అది సీఏ చదివిన వాళ్ళకి కూడా అర్థం కావడం కష్టంగానే ఉంది, ఇంకా మనకేం అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్తే అది ఓకే అని చెప్పి అలా గంగిరెద్దులా తలకాయ ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు, మనకి అర్థమైంది వాళ్ళకి. అందుకనే ఈ విషయంలో అసలు రీసెంట్గా మంచి ఒక నిర్ణయం తీసుకుని కొంచెం కొంతమంది ట్రేడర్స్కి ఊపిరి పీల్చుకునేటటువంటి కొంచెం మంచి అవకాశం ఇచ్చారు. కొంతమంది ట్రేడర్స్ కన్నా ఎందుకంటున్నానంటే చెప్తా ఒక చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 10, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
You are listening to Mind Media, the voice of India.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో అర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ వైడ్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. అఘము వలన మరల్ చుహితార్థ కలితుంజేయు గోప్యంబుదాచు భోషించు గుణము విడువడా పన్నులేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం, స్నేహితుడు తన స్నేహితుని పాపంల నుండి మరల్చును, సంపదలతో కూడిన వాణినిగా చేయును, అతని దోషములను రహస్యంగా ఉంచుతాడు, సుగుణములు లేశమైనను వాటిని శతాధికముగా పోషించి చాటుతాడు, ఆపద సమయములలో తన స్నేహితునికి దగ్గరగా ఉంటాడు కాని విడిచిపెట్టడు, దారిద్ర్యమున ధన సహాయం చేస్తాడు. ధన్యవాదములు.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో స్మాల్ ట్రేడర్స్ కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పాను, మరి అది ఏంటో కూడా చెప్పాలి కదా. నాకు తెలిసి వన్ టౌన్ నుంచి కొంచెం ఏవో ఈ కార్ యాక్సెసరీస్ అవి తీసుకొచ్చి తను విడిగా అమ్ముకుంటూ ఉండేవాడు ఒక తను. సరే, అంత బాగానే ఉంది అనుకున్న టైంలో ఈ ఇప్పుడు ఈ ఇన్వాయిసింగ్ జిఎస్టీ అది ఇది వచ్చేసిన తర్వాత తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు తను ఎంతకైతే తీసుకుంటున్నాడో వాళ్ళకి జిఎస్టీ వెయ్యాలి, ఎక్కడైతే తను కొనుక్కుంటున్నాడో వాళ్ళకి. అలాంటప్పుడు అక్కడ జిఎస్టీ వేసి మళ్ళీ విడిగా ఇక్కడికి వచ్చిన జిఎస్టీ అంటే తను జిఎస్టీ తీసుకోవాలి. ఎలా తీసుకుంటాడు? తనది చిన్న వ్యాపారం అంటే అక్కడ హోల్సేల్లో కొని ఇక్కడ రిటైల్గా అమ్మడమే. పోనీ నాకు అసలు అంత బిజినెస్ లేదు, సొంతగా నేను ఏదన్నా నా కారుకి ఏదన్నా మార్చుకున్నాను, ఆ యాక్సెసరీసే కొనుక్కున్నాను అని చెప్దామంటే ఒక కారుకి ఎన్నిసార్లని ఎన్ని యాక్సెసరీస్ మారుస్తారు? కష్టం, సొంతది కాదు. బిజినెస్ అంటే మళ్ళీ ఇదిగో ఇదే ప్రాబ్లం, వాళ్ళు రివర్సల్ వేస్తారు, ఇదనమాట ప్రాబ్లం. ఇలాంటివి చాలా చెప్పారనుకోండి, సరే వేరే విషయం. అది పాసా ఫెయిలా, అసలు జిఎస్టీ సక్సెసా ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే ఒక 27 కామన్గా యూస్ చేసే ఐటమ్స్ అని వాళ్ళు అనుకున్న వాటి మీద మొత్తానికి జిఎస్టీ ఎత్తేయలేదు, తగ్గించారు. అయితే ఎందుకు, అసలు అవి ఏంటి అని అంటే గనక ఈ మూంగ్ దాలు లేకపోతే కొన్ని ఇలాంటి కాన్ఫ్లెక్స్ వేయించినవి అలాంటి నమ్కీన్ ఉంటాయి చూసారా, అలాంటి పేరు లేని నమ్కీన్ అంటే హల్దీరామ్సో ఇంకోటో ఇంకోటో కాదు, కేవలం పేరు లేనటువంటి నమ్కీన్ మీద ఇప్పటి వరకు 12% ఉండేది, దాన్ని ఇప్పుడు 5%కి చేశారు. అలాగే పేరు లేని ఆయుర్వేదిక మందులు, హోమియోపతి మందులు పేరు లేనివి అని అంటే మళ్ళీ ఇక్కడ అదే, దాని మీద ఏ లేబులు ఉండకూడదు. నాకు ఒకటి అర్థం కాదు, పేరు లేకపోతే అసలు అది అదే మందని ఎలా తెలుస్తుంది? బెల్లడోనానో ఇంకోటో ఇంకోటో ఏదైనా ఉందండి హోమియోపతిది, మదర్ టెన్షన్ అయితే అన్నీ ఒకేలా ఉంటాయి, అన్నీ అదే స్పిరిట్ వాసన వస్తాయి. ఏ కంపెనీది అనేది చెప్పడం కష్టం. మామూలుగా ఉత్త ఇంజెక్షన్ చేసేటప్పుడు ఇచ్చే స్పిరిట్ని ఒక దాంట్లో వేసినా కూడా అది కూడా హోమియోపతి మందన్న మనం ఏం చెప్పలేము. సో ఓకే, మనకు ఎందుకు వచ్చింది? ఆయుర్వేద లేఖ్యాలు కూడా అంతే, అన్ని బ్రౌన్ కలర్లోనే ఉంటాయి, ఏదేంటో మనకు అర్థం కాదు. అది పూర్వం 12% ఉండేది మొన్నటి వరకు, ఇప్పుడు 5%కి వచ్చింది. స్లైస్డ్ డ్రై మ్యాంగో, ఎండిన ఆమ్చూర్, ఇది కూడా అంతే, 12% ఉండేది 5% అని. ఇక ఖాక్రా ఆర్ ప్లెయిన్ చపాతి, మీరు ఇక్కడ ఒకటి గమనించాలండోయ్, గుజరాత్లో కదా ఎలక్షన్స్ జరిగేది, అందుకని గుజరాత్లో కాకడా బాగా తింటారు, రాజస్థాన్లో కూడా కాకడా చాలా ఫేమస్. సో మరి అక్కడి వస్తువులు, ఈ డ్రై మ్యాంగో ఏదైతే ఆమ్చూర్ అయితే ఉందో అది కూడా అంతే, అక్కడ ఎక్కువగా వాడతారు. వాళ్ళు ఏంటంటే ఏడాది పొడుగుతా వాళ్ళకి, మనకి మనలాగా మనకి ఇప్పుడు ఇక్కడ మామూలుగా అయితే కనుక పనాసో అదో ఇదో ఏదో ఒకటి మొత్తానికి మనకి మామిడికాయ దొరుకుతూనే ఉంటుంది ఆల్మోస్ట్ ఏడాది అంతా. వేరే అక్కడ ఏం చేస్తారంటే ఇలాగే ఎండ పెట్టేసి దాన్ని పొడి చేసేస్తారు. సో ఆ ఆమ్చూర్ ఓకే, అది కూడా 12% ఉండేది 5%, కాక్రా 12% ఉండేది 5%. పేపర్ వేస్ట్ కానీ స్క్రాప్ కానీ వాటి మీద కూడా జిఎస్టీ లేశారు. ఇదివరకు 12% ఉండేది, ఇప్పుడు 5% చేశారు. ఇక ఒరిజినల్ జరి, జరి అంచు చీరలు, జరి అంచు పంచలు, లేకపోతే మన ఈ దసరా అప్పుడు ఘాగ్రాలు అవి వేసుకుంటారు కదా, వాటిల్లో మంచి బరువైన జరి ఉంటుంది, ఆ జరి కూడాను 12% ఉండేది 5% చేశారు. ఇక సమాజంలో అణచివేయబడ్డటువంటి జనాలు ఉంటారు కదా, వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, అలా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇచ్చేటటువంటి ఫుడ్ ప్యాకెట్స్ ఏమైనా ఉంటే వాటి మీద 18% ఉన్న జిఎస్టీ 5% చేశారు. అసలు సమాజంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరు ఫుడ్ ప్యాకెట్స్ కొంటారు? ఎవ్వరూ కొనరు. వాళ్ళకి ఇచ్చేటటువంటి ఫుడ్ ప్యాకెట్స్ అని అన్నారు కానీ ఎవ్వరూ కూడా అసలు అట్లాంటివి ఫుడ్ ప్యాకెట్స్గా తీసుకోరు. విడిగా ఏదో షుగరు 1 పావు కేజీ అలా తీసుకుంటారు, అంత అట్టడుగు వర్గాల వాళ్ళు. మరి దాంట్లో 18% ఉన్నదని 5% ఏం చేశారో నాకైతే తెలియదు. ఇంకా దెన్ బయోమాస్ బ్రికెస్, అది 18% ఉండేది 5% చేశారు. ఇక ప్లాస్టిక్ రబ్బరు వేస్ట్, తర్వాత ఈ స్క్రాప్ హార్డ్ రబ్బర్ వేస్ట్ అలాంటి వాటికి అన్నిటి మీద 28% ఉంటే అది కూడా 5% చేశారు. అన్ని రకాల ఈ వేస్ట్, ఈ వేస్ట్ అంటే పాడైపోయిన పెన్ డ్రైవ్లు, పాడైపోయిన మన ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి కదా రిమోట్ ప్యానల్స్, ఇలాంటివి ఏవైనా సరే ఈ వేస్ట్లన్నీ 18-28% ఉండేది, ఇప్పుడు 5% అని. ఇక క్రెడిట్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో, డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్స్, వాటి మీద ఇది వరకు 5% ఉండేది, ఇప్పుడు నిల్, అసలు ఏ మాత్రం లేదు. ఇక ఈ యార్న్ ఉంటుంది కదా మన నూలు వడికినటువంటి దారం, అది దాని మీద 12% ఉండేది, ఉన్నది ఇప్పుడు అది వరకు 18% ఉండేది. ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీకి కొంచెం నిజంగా చెప్పుకోదగ్గ మంచి విషయం. కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీలో మీరు ఓన్లీ ఈ దారం వరకే చూస్తున్నారు, దీన్ని మళ్ళీ వాళ్ళు ప్రాసెస్ చేసి ఒక బట్ట కింద మార్చడానికి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అంతే అవుతుంది, మళ్ళీ ఆ జిఎస్టీలన్నీ వేరు కాబట్టి మళ్ళీ మనకి అంటే వాళ్ళకి మనకే కాదు వాళ్ళకు కూడాను మిగిలేదు ఏమి ఉండదు. ఇక 12% జిఎస్టీలోకి వచ్చింది మ్యాన్ మేడ్ యాన్, అది 18% ఉండేది, ఇప్పుడు 12కి వచ్చింది. అలాగే కుట్టే దారం ఉంటుంది చూసారా, అది కూడా 18% ఉండేది, 12కి వచ్చింది. ఇక సింథటిక్ ఆర్టిఫిషియల్ ఫిలమెంట్లు, తర్వాత ఫైబర్ యార్న్ ఇలాంటివన్నీ కూడాను 18 ఉండేది, 12%కి వచ్చింది. ఇక స్టేషనరీ ఐటమ్స్, స్టేషనరీ ఐటమ్స్ రంగు రాళ్ళు, తర్వాత మిగతా మార్బులు గ్రానైట్ ఇలాంటి రాళ్ళు, డీజిల్ ఇంజిన్ పార్ట్స్, పంప్ పార్ట్స్ ఇలాంటివన్నీ కూడా 28% ఉండేది, ఇప్పుడు 18%కి వచ్చింది. స్టేషనరీ ఐటమ్స్ ఏవైనా సరే, పోస్టర్ కలర్స్ కానీ, మోడలింగ్ పేస్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా 28% ఉండేది, 18%కి వచ్చింది. ఫ్లోరింగ్ వేసే స్టోన్స్, డీజిల్ ఇంజిన్ పార్ట్స్, పంప్కి సంబంధించిన విడి భాగాలు ఇవన్నీ 28% ఉండేవి, ఇప్పుడు 18%కి వచ్చింది. అయితే ఒకవేళ గనక జిఎస్టీ ఇప్పుడు మారుతున్న దాని ప్రకారం ఫుడ్ బయటికి వెళ్తే ఏసీ రెస్టారెంట్స్లో వాటిల్లో ఒకవేళ ఎవరైనా సరే తినాలి అని అనుకుంటే గనక ఇప్పటి వరకు 18% ఉంది, ఇప్పుడు 12%కి తగ్గించడానికి చర్చలు జరిగినాయి. సో దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ ఇంకోసారి మళ్ళీ దీన్ని రీచెక్ చేసుకోవాలి అని అనుకుంటే గనక హింట్ ఇచ్చారు ఒక పాసిబుల్ రిడక్షన్ దీని మీద ఉంటుంది అని. దాని ప్రకారం హోటల్స్లో వీళ్ళు ఏమన్నా కొంచెం 18% నుంచి 12%కి తగ్గించే అవకాశాలు ఉన్నట్టు భోగట్ట. ఇక 1.5 crore టర్నోవర్ ఉన్నంత మటుకు కూడాను వాళ్ళకి క్వార్టర్లీ రిటర్న్స్ అయ్యచ్చు, మంత్లీ వేయక్కర్లేదు అని ఒక చిన్న సడలింపు ఇచ్చారు. ఏ రాయి అయితే ఏంటి, క్వార్టర్లీ వేసినా కూడా మళ్ళీ ఇవే ఇన్వాయిస్లు, అంతా ఇదే కదా, పెద్ద తేడా ఏమి ఉండదు ఏమో కానీ చెప్పారు. అలాగే ఈ టర్నోవర్ థ్రెషోల్డ్ ఉంటుంది కదా బిజినెస్కి, అది ఏంటంటే 1-5% ట్యాక్స్, ఎటువంటి టీడీఎస్ ఫార్మాలిటీస్ అవి లేకుండా. అది ఇప్పుడు 1 crore ఉన్నది, ఇది వరకు 75 lakhs ఉండేది, ఇప్పుడు 1 crore అయింది. అలాగే ఎవరైనా ఎక్స్పోర్టర్స్ ఉంటారనుకోండి, వాళ్ళకి గ్లోబల్ స్లో డౌన్ ఏదైనా అయినా లేకపోతే వాళ్ళకి రీఫండ్స్ ఏమైనా రావాల్సిన ఉంటే రాకపోయినా జూలై ఆగస్టు ఎక్స్పోర్ట్స్ మీద ఈ పాటికి రీఫండ్స్ ఇచ్చేస్తాము అని చెప్పి చెప్పారు. దీనికి ఏంటంటే ఆల్రెడీ అంటే దివాళీ కొంచెం ముందే వచ్చింది మనకి అని చెప్పి చెప్పారన్నమాట. జిఎస్టీ ఇలా తగ్గించడం వల్ల, ఈ సడలింపు వల్ల 10 రోజులు ముందే దీపావళి వచ్చేసింది అని చెప్పి మళ్ళీ ఒక స్టేట్మెంటు. సో ఇక జిఎస్టీ వచ్చిన తర్వాత దేనికైనా సరే ఇంకా సింపుల్ అయిపోయింది అని మామూలుగా ఇంకా మళ్ళీ వీళ్ళు చెప్పేమని చెప్తూనే ఉంటారనుకోండి. అయితే ఈ బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ మీద ఒక శ్వేతపత్రం, అంటే మీరు ఏం అసలు ఏమిటి, ఏమైనా బెనిఫిట్స్ వచ్చినాయా లేదా అన్న విషయం మీద ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అడిగింది. ఈ ఫెయిల్డ్ ఆర్ లెఫ్ట్ ద ఎకానమీ ఇన్ మిసరీ అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారని చెప్పాను కదా. సో దాని విషయం మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మామూలుగా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే మనము అనుకోవడము బాగా జరుగుతుందని ప్లస్ వాస్తవంలో జరగడము ఈ రెండింటికి చాలా పెద్ద గ్యాప్ ఉంది అని చెప్పి వాళ్ళు అన్నారు. జిఎస్టీ ఇస్ ఇన్ లైన్ విత్ అవర్ కాన్స్టెంట్ ఎండివర్ అని చెప్పి మోదీ అన్నారు. గూడ్స్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని ఏదైతే ఇప్పుడు వీళ్ళు అంటున్నారో అది చాలా కాంప్లికేటెడ్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కొన్ని సడలింపుల వల్ల మేబీ మనకేమన్నా కొంచెం మంచి ఇంకా కొద్దిగా టన్నులు ఏమైనా వస్తుందేమో చూడాలి. అసలు టన్నులు అంటే గుర్తొచ్చింది, నిజంగా ఏ పార్టీ మనకి కొనాలి లేకపోతే ఏదో జరుగుతోంది మంచి అనేది అసలు మనకి ఉన్నది ఆ భావన అనేది నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 10, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 minute మ్యూజిక్ బైట్.
Thank you.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడాలంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి జిఎస్టి ఇంత సడలించారు కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా అచ్చే దిన్నొచ్చిందా సచ్చే దిన్నొచ్చిందా అనేది విషయం మీద మనము ఆలోచించి దీపావళి కల్లా అసలు ఓ ఇంకేముంది జిఎస్టి ఇంత మంచి కట్డౌన్కి వచ్చేసింది కాబట్టి మనం ఏం కావాలంటే కొనుక్కోవచ్చు అనేటట్టు ఉన్నదా జనము అంటే నేను చెప్తాను. ఆర్బీఐ వాళ్ళు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు లేటెస్ట్గా ఒక సర్వే చేశారు. ఈ సర్వే 9 అక్టోబర్ వాళ్ళు బయటపెట్టారు, అంటే 8 బయటపెట్టారు, 9 పేపర్స్లో వాటిల్లో వచ్చేసింది అంటే నిన్నే. అయితే దీని ప్రకారం ఏంటయ్యా అంటే ఫెస్టివ్ సీజన్ అసలే ఆల్రెడీ రెడీగా ఉంది. ఇంకా ఫెస్టివ్ పైగా దీపావళి అంటే ఏంటి, దానికన్నా కరెక్ట్గా 2 రోజుల ముందు అక్షయ తృతీయ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా. సో ఈ పండగల్లో తెగ షాపింగ్ చేసేస్తారనుకుంటే అది తప్పు అని ఆర్బీఐ ఉద్దేశం. ఎందుకు అంటే వాళ్ళ సర్వేలో ఏం తెలిసిందంటే ఎంత పండగలు వచ్చినా ఏవైనా కూడా ఇదివరకుటితో పోలిస్తే జనాల్లో కొనాలి అన్న జిజ్ఞాస, కొనాలి అన్న ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయి, అరే రేపు పొద్దున మనకి ఏదో మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి శాలరీ వస్తుంది, మనం ఏదైనా కొంటే మనకి లక్ వస్తుంది. ఎందుకంటే సాధారణంగా పండగలు అనగానే ఎస్పెషల్లీ దీపావళి అక్షయ తృతీయ వస్తుంది దానికన్నా 2 రోజుల ముందు. సో ఇంకేముంది అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అది ఇది అని చెప్పి ఓ అసలు ఉదరు కొట్టేస్తారు అన్ని జ్యువెలరీ షాప్ వాళ్ళు. ఎస్పెషల్లీ ఈ మధ్య అయితే అసలు టీవీ పెట్టాలంటే నేను భయం వేసిపోతాను. టాప్లెస్ అన్నట్టుగా వస్తున్నాడు లలిత జ్యువెలరీ అతను, పాపం అతను చెప్పేది బాగానే ఉంటుంది కానీ ఏంటో అసలు జ్యువెలరీ అనగానే లలితనే గుర్తొస్తుంది అండ్ ఆ మొహమే గుర్తొస్తుంది చలివిడి ముద్దలాగా అదనమాట సంగతి. అఫ్కోర్స్ ఒకళ్ళ జుట్టు లేని విషయం మీద మనం అంతలా జోకులు వేసుకోకూడదు, బట్ అందరూ ఎఫ్బీలో వాటిలో ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అన్నాను, ఐఎమ్ సారీ అండి అదనమాట సంగతి. సో మొత్తానికి ఎక్కడైనా మీరు ఎస్టిమేషన్ తీసుకోండి, ఫోటోలు తీసుకోండి, ఏమైనా చేసుకోండి కానీ ఇక్కడికి వచ్చి కొంటారు గ్యారంటీగా, అంత తక్కువ ధరలు అని అంత గ్యారంటీగా చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఎవరికైనా సరే ఒకసారి వెళ్ళి చూద్దామన్న ఇది వస్తుంది. ఆ యాడ్ను అంత టెంప్టింగ్గా ఎలా చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. అసలు బంగారం అన్నా కొత్త బట్టలు అన్నా పెద్దంత ఇంట్రెస్ట్ లేని నేనే లలిత జ్యువెలర్స్ విజయవాడలో ఉందా అని ఒక క్షణం ఆలోచించానంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. సో అలాగా మొత్తానికి ఏంటంటే అసలు జనాలకి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది డిక్లైన్ అవుతోంది, ఇన్క్లైన్ అవ్వట్లేదు, అలా గ్రాఫ్ పడుతోందట. ఎస్పెషల్లీ హౌస్ హోల్డ్స్ పర్సెప్షన్ నుంచి చూస్తే పెస్సిమిస్టిక్గా తయారవుతున్నారంట జనాలు, అస్సలు ఆప్టిమిజం అనేదే లేదుట. అండ్ వాళ్ళ ఎకనామిక్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది అన్న విషయంలో అస్సలు వాళ్ళకి ఏమాత్రం ఆశావహ దృక్పథం అనేదే లేదుట. సో రోజులు ఇంకా బాగుంటాయి, ముందు మనం ఏదైనా కొనుక్కోవచ్చు, ఇప్పుడు కాకపోతే పోనీ ఒక 6 నెలల తర్వాత మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, కొంచెం పెద్ద వస్తువు ఏదైనా మనం ప్లాన్ చేయొచ్చు అని ఏమాత్రం అనిపించట్లేదు. ఇప్పటి నుంచి ఒక 5 ఏళ్ల తర్వాత చూసుకుంటే కనుక నేను ఫ్లాట్ కొంటాను, లేకపోతే నేను ఒక కార్ కొంటాను, ఇలా ఏదైనా కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్స్, షార్ట్ టర్మ్ ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు కదా బడ్జెట్ వేసుకున్నప్పుడు, ప్రతి సంసారంలో ఉండేవి. అలాగా ఆప్టిమిజంతో ఆలోచిస్తూ ఉంటారు, ఓకే నాకు ఇప్పుడు ఇంత శాలరీ వస్తుంది, మేబీ ఏడాదికి ఒక 2,000-3,000 పెరిగినా కూడా 5 ఏళ్లకి నేను ఫలానా ఇది కొనుక్కుంటాను, ఈ ఫ్లాట్ కొనుక్కుంటాను, ఇట్లా ఏవో లెక్కలు వేస్తూ ఉంటారు. ఆ లెక్కలు ఏవి ఇప్పుడు పనికిరావు అని, అంటే అలాంటి లెక్కలు వేయడం కూడా అసలు ఇష్టపడట్లేదుట జనాలు, అంత పెసిమిస్టిక్గా తయారయ్యారట. ఏమోలే వచ్చినప్పుడు సంగతి కదా, ఏమోలే మిగిలినప్పుడు సంగతి కదా, అసలు శాలరీ పెరిగితే కదా, అదేదో ప్రెజర్లో కూడా అసలు ఏమాత్రం ఆశావహ దృక్పథం అనేది లేకుండా
చాలా దారుణంగా తయారైంది. అండ్ ఇప్పటిలో దరిదాపుల్లో ఎక్కడా కూడాను ఇంప్రూవ్మెంట్కి, అంటే జనాల ఆలోచన ధోరణిలో కొద్దో గొప్ప ఆప్టిమిజంకి అసలు స్కోపే లేదుట. క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరీ దారుణంగా ఉంది. అయితే కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే అని చెప్పి ఒకటి 6 మెట్రోపాలిటన్ సిటీస్లో కనెక్ట్ చేశారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీ. ఇందులో 5100 రెస్పాన్సెస్ తీసుకున్నారట ప్రతి ఊరు నుంచి, ప్రతి మెట్రో నుంచి తీసుకుంటే హౌస్ హోల్డ్ పర్సెప్షన్ ఎలా ఉంది అనేది, అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, సాధారణ ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఎంప్లాయ్మెంట్ సీనరియో ఎలా ఉంది, ఓవరాల్గా అసలు మన ప్రైస్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇలాగన్నమాట. ప్రతిదానికి, అంటే వాళ్ళ ఇన్కమ్కి వాళ్ళ స్పెండింగ్కి ఏ పాటి పోలికలు ఉన్నాయి, సాపత్యం ఉంది, ఈ అన్ని విషయాల మీదను ఈ సర్వే నిర్వహించారు. సో ఏదో ఒక విషయం మీద కాదు, టోటల్గా 6 మెట్రోపాలిటన్ సిటీస్లో కనీసం 8 విషయాల మీద, అసలు జనా ఇంట్లో ఒక 4 ఉంటారు ఆబ్వియస్లీ, వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు అన్నట్టుగా, ఆ 4 పెర్సెప్షన్ ఎలా ఉంది, ఏదైనా కొనాలి అని అంటే నాకు ఈ బొమ్మ కావాలి అని ఏడ్చారనుకోండి, ఆ బొమ్మ ఇప్పుడు కాదు నాన్న అది ఇది అని చెప్పడమే తప్ప కొంచెం దిల్దార్గా కొనేద్దానులే అన్నట్టుగా లేరుట. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, రియాలిటీలో ఏం జరుగుతుంది, జనరల్గా ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, పర్వాలేదా ఇది వరకు మీదట అనేది, ఇవన్నీ కూడా అడిగారు. ఓకే, ఒక జాబ్ ఉంది, ఈ జాబ్ మానేసి నాకు అసలు జీతం సరిగ్గా ఇవ్వట్లేదు, ఎక్కువ పెంచట్లేదు అని అనుకుంటే కనుక, ఈ జాబ్ మానేసి ఇంకో జాబ్కి వెళ్ళే అంత ధైర్యం, ఇదివరకు జాబ్ హాపింగ్ ఫ్రీక్వెంట్గా చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా భయపడుతున్నారట. ఓవరాల్గా ధరలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు వచ్చే రాబడి ఎలా ఉంది, వాళ్ళు స్పెండ్ చేస్తున్నది ఎలా ఉంది, ఇలాంటి విషయాల మీద సర్వే జరిగింది. అయితే ఈ సర్వేలో రిజల్ట్స్ చాలా దారుణంగా ఉంది. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ అంటే ఇదేంటంటే ప్రస్తుతపు జనాల పర్సెప్షన్ ఎలా ఉంది ఎకానమీ మీద అనే విషయం మీద చూసుకుంటే, ఆ రిజల్ట్ డిసెంబర్ 2013 కన్నా ఇప్పుడు చాలా దారుణమైన లోలో ఉంది. డిసెంబర్ 2013 నుంచి లోగానే ఉంది, ఇప్పుడు ఎప్పటికన్నా ఎక్కువ లోలో ఉన్నది. ఈ రిజల్ట్స్ మొన్న 4 ఆర్బీఐ వాళ్ళు మొత్తం అంతా ఒక కమిటీ వేసుకుని వచ్చిన రిజల్ట్స్ అన్నింటినీ కూడాను వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి చెప్పినటువంటి విషయం ఇది. ఇండియన్ ఎకానమీకి సంబంధించినంత మటుకు ఇది ఒక బ్యాడ్ ఫేజ్ అని చెప్పొచ్చు అని అంటున్నారు. అయితే వీటిల్లో ఏదో ఒక, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు 6 విషయాలు అని చెప్పాను కదా నేను, ఈ 6 విషయాల్లో కూడాను జనాలు అంటే మార్కెట్కి వెళ్ళి ఏదైనా ఒకటి కొనాలి అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ మీద ఎక్కువగా వీళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. అయితే ఏదైనా ఒకటి కొనాలి అని అంటే ఇది వరకు ఇట్లాగా అవసరమై కొనడం కాకుండా ఎప్పుడు సేల్ ఉంటుందో అప్పుడే కొందాము అన్నట్టుగా తయారైంది. ఈ ఆన్లైన్ వెబ్ పోర్టల్స్ అన్నీ కూడాను యుఎస్, చైనా, ఇలా అంటే వేరే కంట్రీకి సంబంధించిన భాగస్వామ్యంలో ఉన్నారు. వీళ్ళు బిగ్ ఇండియన్ ఛాలెంజ్ అనో, ఇంకోటో బిగ్ బాస్కెట్ ఛాలెంజ్, ఏదో ఒకటి రకరకాల పేర్లు పెట్టి ఆ సేల్స్ని పెంచడానికి వాళ్ళు ఏదైతే ట్రై చేస్తున్నారో ఆ ఒక ప్రక్రియలో భాగంగా అప్పుడు కొనడం మాత్రం చాలా దారుణంగా ఉంటుందట. అప్పుడు ఎక్కడ లేని సేల్స్ అవుతున్నాయి, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, స్నాప్డీల్ కానీ, ఇలాంటివన్నీ కూడా. స్నాప్డీల్ తక్కువే చెప్పాలంటే, ఫ్లిప్కార్ట్, అమెజాన్ చాలా ఎక్కువ. అయితే బయట మాల్స్లో కానీ మిగతా షాపుల్లో కానీ ఎక్కడ కూడా ఇలాంటి ఒక చేంజ్ లేదు. అంటే ఇంత డ్రాస్టిక్గా ఒక బిజినెస్ జరగడం కానీ, కన్జ్యూమర్ ఎఫ్ఎంసీజీ అయినా సరే, ఈవెన్ ఫాస్టెస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ వాటిల్లో కూడాను ప్రతి చిన్నది అమెజాన్లోనో లేకపోతే ఫ్లిప్కార్ట్లోనో కొంటూ ఉండడం వల్ల మన రాబడి చాలా మటుకు తగ్గింది అని చెప్తున్నారు. మన ఇండియాలో ఉన్నటువంటి షాపులు కానీ లేదా మాల్స్ కానీ ఏవైనా సరే, ప్రత్యేకంగా హైదరాబాద్ ఒక వేర్ హౌస్ ఏర్పాటు చేసుకుంటుంది అమెజాన్కి అని అంటే మీరు ఆలోచించండి. అంటే ఆన్లైన్ షాపింగ్ ఎంత ఎక్కువైపోయింది, మామూలుగా బయట రియాలిటీగా షాపింగ్ చేయడం, వర్చువల్ షాపింగ్ చాలా ఎక్కువ. అది కూడా మన ఎకానమీ మీద కొద్ది గొప్ప ప్రభావం చూపిస్తుంది. ఇక అది కాకుండా మిగతా విషయాలు ఏంటి అని చాలా విషయాలు చెప్పారని నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 10, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టీ 4:30 to 5 వరకు వినడానికి మీరు సిద్ధమేనా మరి?
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 Minute Bites కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం సుభాషిత రత్నంలోని ఒక ఆణిముద్యం. హృదయ వచ శరీరములనెంతయుంబుణ్య సుధా ప్రపూర్ణులై ముదము బహూపకారముల మూడు జగంబుల కుంఘటించుచుం వదలక సాధు సద్గుణవలంబులు గుండలు చేసి మెచ్చుచున్ మదిని వికాసయుక్తుల గుమాన్యులు గొందరు వొల్తురిద్ధరిన్. ఈ సుభాషిత రత్నం యొక్క భావము, అమృత హృదయం కలవారు సర్వదా మనస వాచ కర్మణ పుణ్య అమృత హృదయులై సంతోషంతో 3 లోకములకు అనేక ఉపకారములు చేయుచు సద్గుణ వేషములను శతాధికముగా చేసి మెచ్చుకొనుచు మదిని సంతోషంతో మాన్యులు భూమిపై సంచరిస్తారని భావం. ధన్యవాదములు.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు గూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మన ఆర్థిక పరిస్థితి, నేనేదో దేశ ఆర్థిక పరిస్థితి, జీడిపిలు అవి ఇవి ఏం మాట్లాడలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, సగటు ఇండియన్ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ అంటే వాళ్ళ పర్సెప్షన్స్ ఏంటి, వాళ్ళకి పెసిమిజం ఎంత పెరిగిపోయింది, ఈ విషయాల మీద నేను మాట్లాడుతున్నాను. ఆర్బీఐకి సంబంధించి ఒక సర్వే నిర్వహిస్తే దాంట్లో వెలువడినటువంటి విషయాలు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పాను కదా. కరెంట్ సిచ్యుయేషన్ ఇండెక్స్, ప్రస్తుత పరిస్థితికి సంబంధించినటువంటి ఒక నివేదిక. దీంట్లో అది ఒక సబ్ ఇండెక్స్ అనమాట. ఆర్బీఐ వాళ్ళ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే ఏదైతే ఉందో CCS, దాంట్లో ఈ కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ అనేది ఒక చిన్న సబ్ డివిజన్. దీంట్లో ఓవరాల్గా కన్జ్యూమర్ సెంటిమెంట్స్, అంటే ఇప్పుడు కొంతమందికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఒక సెంటిమెంట్, శ్రావణ మాసం వస్తే పట్టు చీరలు కొనడం ఒక సెంటిమెంట్, ఒక బంగారు రూపు కొనడం ఒక సెంటిమెంట్. ఇన్నాళ్ళు ఇప్పుడు శ్రావణ మాసం లేదు, ఏమీ లేదు. డబ్బులు ఉన్నప్పుడు చీర కొనుక్కోవచ్చు, డబ్బులు ఉన్నప్పుడు రూపు కొనుక్కోవచ్చు. ఇప్పుడు నువ్వు నన్ను అర్జెంటుగా ప్రాణాలు తోడేయకు ప్లీజ్ అని సెంటిమెంట్లు కూడా పక్కన పెట్టేసి ఏమీ కొనద్దు, ఉన్నదేదో సరిపెట్టుకుందాం అన్నట్టుగా తయారైంది. ఇది వరకు ఉన్నటువంటి ఏ సెంటిమెంట్లు ఇప్పుడు పని చెయ్యట్లేదు. ప్రజెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్లో పెసిమిస్టిక్ జోన్లోకి ఆల్రెడీ జారిపోయింది. ఇంకేంటంటే కొన్నిసార్లు అయితే రిఫ్లెక్టింగ్ డిటోరియేషన్ ఇన్ సెంటిమెంట్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ప్రస్తుత ఎంప్లాయ్మెంట్ సినారియోలో ప్రైజ్ లెవెల్కి ఇన్కమ్కి ఏ మాత్రం సాపత్యం లేదు. ఇన్కమ్ ఏమో గొర్రెతోకంతుంటే, ప్రైజ్ లెవెలు ఖర్చులేమో బర్రెతోకంత తయారవుతున్నాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పూడుస్తారు? 40.7% జనాలు ఆ 5,100 ప్రతి సిటీ నుంచి ఎవరైతే మాట్లాడారో ఆ సర్వేలో, దాంట్లో 40.7 పీపుల్ ఏమంటున్నారంటే, సెప్టెంబర్ 2017కి ఎకనామిక్ సిచ్యువేషన్ దారుణంగా పడిపోయింది. ఇదే పీరియడ్లో అంటే ఈ సెప్టెంబర్లోనే లాస్ట్ ఇయర్ 2016లో 25.3% మాత్రమే ఉండింది. ఇప్పుడు 40.7% మంది ఇదే విషయం చెప్తున్నారు. అండ్ అందరిది ఒకటే ముక్త కంఠంతో చెప్పేది ఏంటంటే, పెట్రోలు డీజిల్ ఏడాదిలో ఎన్నిసార్లు పెంచారు, ఎంత పెరిగింది, జిఎస్టీ పరిధిలోకి ఇది ఎందుకు రావట్లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈ మధ్య రెగ్యులేజ్ చేయమని చెప్పి ప్రతిరోజు పెంచినా పెంచుతున్నారు. సో పెట్రోలు డీజిల్ లాంటి ఫ్యూయల్స్ ప్రతిరోజు అందరూ వాడుకోవాల్సిందే. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఈ తేడాలు లేవు. సో ఈ హౌస్ హోల్డ్స్ వాళ్ళకి ఏంటంటే, కరెంట్ పర్సెప్షన్స్లో సాధారణ ఎకనామిక్ సిచ్యువేషన్ ఒక పెసిమిస్ట్ జోన్లోకే ఉండిపోయింది. 4 సక్సెసివ్ క్వార్టర్స్ నుంచి, అంటే గత 4 క్వార్టర్స్ నుంచి చూసుకుంటే కనుక, ప్రతి ఏడాది ఇంకా దారుణంగా పడిపోతోంది. సెంట్రల్ బ్యాంకు దీనికి మద్దతు కూడా పలికింది, అవును కరెక్టే అని. అండ్ చాలామంది రెస్పాండెంట్స్ కూడాను ఇదే థాట్ తోటి ఎకానమీ చాలా పడిపోయింది అన్న విషయాన్ని సమర్థిస్తున్నారు. ఇకపోతే ఎంప్లాయ్మెంట్, రెస్పాండెంట్స్కి ఎంప్లాయ్మెంట్ ఫ్రంట్లో చాలా పెద్ద కన్సర్న్, బాధకి ఇదే అని చెప్తున్నారు. 43.7% ఎంప్లాయ్మెంట్ తరఫున, అంటే ఉద్యోగం మీద ఉండేటటువంటి ఆశావహ దృక్పథం పోయింది. ఎన్ని రోజులు ఉద్యోగం చేసినా ఇదే గొర్రెపోతు మన తోక జీతం తప్ప ఇంతకు మించి పెరగదు అన్నటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నారట. అండ్ 31.4% నవంబర్ 2016లో ఉంటే, ఇప్పుడు సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ 2017కి 43.7% మంది ఇదే విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నారు. పర్సెప్షన్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ వర్సెంట్ అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఇక ఆర్బీఐ దీని గురించి ఏమంటుందంటే, ప్రస్తుత ఉద్యోగ విధానం ఏదైతే ఉందో, ఇది నిజంగా మనం చాలా ఆందోళన చెందాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వక, అబ్బా ప్రతిదానికి నేను ఈ పలానా ఇదిగో ఈ మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వెళ్ళాను, ఈ ఉద్యోగం వస్తే ఇలా చేస్తాము అనుకున్నాను అని అనుకుని అలా, అంటే దీంట్లో కూడా పెసిమిజం ఎక్కువైపోయింది. అనుకున్న ఉద్యోగం రాకపోతే నిరాశ చాలా ఎక్కువైపోవడము, ఆప్టిమిస్టిక్గా అసలు ఒక ఉద్యోగంలో పనిచేద్దాం, ఒక జీన్తో పనిచేద్దాం, ఒక లక్ష్యం పెట్టుకుని మనమే దాన్ని ఛేదించి ఒక ప్రమోషన్ కొట్టేద్దాం లాంటివి అసలు ఏమీ ఉండట్లేదు. వస్తే వచ్చింది, పోతే పోయింది, ఇది కాకపోతే ఇంకోటి, అయినా నాకు ఏ ఉద్యోగం నిలబడుతుంది కనుక ఎక్కడికి వెళ్ళినా ఇవే పాలిటిక్స్, ఇదే జీతము, అసలు ఉద్యోగం అంటేనే చిరాకే అనే టైప్లో తయారయ్యారంట జనాలు. అది మరి ఎస్పెషల్లీ లాస్ట్ 2 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో వాళ్ళ పెసిమిజం దారుణంగా కనపడుతోందట. ఇక ఇన్కమ్ అండ్ స్పెండింగ్, సర్వే ప్రకారం రెస్పాండెంట్స్ ఏంటంటే, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ మీద దారుణమైన పెసిమిజంతో ఉన్నారు. అసలు సెప్టెంబర్ 2017లో 27% మంది మాత్రమే వాళ్ళ జీతం పెరిగింది అని అనుకున్నారట. అదే నవంబర్ 2016లో 37% మంది అనుకున్నారట, అబ్బా పర్వాలేదు నా జీతం పెరిగిందని. అదే సెప్టెంబర్ 2017కి 27% మంది మాత్రమే ఓకే నా జీతం కొంచెం పెరిగింది అన్న ఒక అట్లీస్ట్ గమనిక అయితే వాళ్ళకి తెలుస్తుంది. ఇన్కమ్ మీద, ఎర్నింగ్స్ మీద ఒక నెగిటివ్ అవుట్లుక్ ఎక్కువైపోతుంది. సుమారు 80% జనాలు వాళ్ళ గత ఏడాదితో పోలిస్తే ఈసారి శాలరీ ఇంత పెరిగింది అంత పెరిగింది అని మామూలుగా చెప్పుకుంటూ ఉంటారు కదా, అలా చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా, అంటే అబ్బా ఇది అసలు పెద్ద గొప్ప శాలరీ, ఇది మళ్ళీ పెరగడం కూడానా అని ఒక నిరాశ నిస్పృహ చాలా ఎక్కువైపోతుంది. సో ఈ ఏడాది ఎస్పెషల్లీ మేబీ పెరుగుతున్న జీతాల వల్ల అనిపిస్తోందేమో అని వీళ్ళు అనుకున్నారు. పెరుగుతున్న జీతాల వల్ల కాదు, పెరుగుతున్న ఖర్చుల వల్ల, రేట్ల వల్ల అలా అనిపిస్తున్నదేమో అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే 80% కన్నా ఎక్కువ జనాలు లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు జీతాలు పెరగడం వల్లే వాళ్ళకి ఆదాయంలో అసలు అంటే మంత్ చివరికి వచ్చేసరికి ఏం మిగలట్లేదు, కేవలం ఈ రేట్లు పెరగడం వల్లే అన్న విషయాన్ని చాలామంది చెప్పారు. అంటే ఏంటి, జీతం ఎంత పెరిగిందో దానికి తగ్గట్టే ఖర్చులు పెరిగితే అది ఓకే, కానీ జీతం పెరిగినంత కాకుండా దానికి డబుల్ రేట్లో కనుక ఖర్చులు పెరిగితే ఆబ్వియస్లీ ఎవరికైనా అంతే చిరాగ్గా ఉంటుంది. అప్పుడేం మిగలకపోయేసరికి పెసిమిజం ఆబ్వియస్లీ వస్తుంది జీవితంలోకి. ఆప్టిమిజం పెంచుకొని పెసిమిజం తగ్గించాలి అని అంటే మరి ఏం చెయ్యాలి? ఖర్చు పెట్టకుండా ఉండడమే, అది మన వల్ల అవుతుందా? ట్రై చేయడమే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఏది అవసరం, ఏది లగ్జరీ, ఏది మనకి ఇది లేకపోతే మనం బ్రతకలేము అనుకున్నంత ప్రాణాపాయ పరిస్థితి, ఈ మూడింటిని సెగ్రిగేట్ చేసుకుని ఫస్ట్ బాస్కెట్ సెకండ్ బాస్కెట్లో ఉంచుకొని థర్డ్ బాస్కెట్లో ఏం పడేయకుండా ఆదాయాన్ని అలాగా సేవ్ చేసుకుంటూ ఉంటే కానీ రేపు పొద్దున పిల్లల చదువులకి కుదరదు. కాబట్టి జిఎస్టీ ఉన్నా లేకపోయినా, ఇది కాకపోతే ఇంకే గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంటే ఉన్నా ఏదైనా సరే కామన్ మ్యాన్ ఈజ్ ద అల్టిమేట్ సఫరర్ కదా. కాబట్టి మనం ఎంత విశ్లేషించుకున్న ఈ విషయంలో వేస్ట్. సో అలాగని చెప్పి మనము పెసిమిస్టిక్గా మటుకు అస్సలు ఉండద్దు, ఉన్న దాంట్లో ఆప్టిమిస్టిక్గా ఉందాం, ఖర్చులు తగ్గించుకుందాం అంతే. సో ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారి విచిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తుంది మీ ఆర్జే వెన్నెల. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారి విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 10, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.